జీవించేటటువంటి విధానంలో చాలా స్పష్టమైనటువంటి మార్పులకి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ ప్రకృతిలో తయారైపోయినది. నేను వాడిన పదం గుర్తుంచుకోండి, పాస్ట్ టెన్స్ వాడాను నేను. విద్యా విధానం మార్చుకోవటానికి కావలసినటువంటి పరిస్థితులు, కావలసినటువంటి వనరులు తయారైపోయాయి. కానీ మొత్తము మనము చదువుకోబోయే, ఈనాడు మనం చదువుకున్నటువంటి విద్య రేపు విశ్వవిద్యాలయాలలో చెప్పబడాలి అంటే మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. విద్యాలయాలలో, విశ్వవిద్యాలయాలలో చెప్పబడేటటువంటి విద్య ముందు ప్రైవేటుగా బయటకు వస్తుంది. ఈనాడు మనం చదువుతున్నటువంటి ఫిజిక్స్, ఈనాడు మనం చదువుతున్నటువంటి కెమిస్ట్రీ, కొంతమంది వ్యక్తులు వాళ్ళని మన వేళ మీద లెక్క పెట్టవచ్చు. కరెక్ట్గా లెక్క పెడితే పూర్తిగా ఈనాడు మన విద్యా విధానాన్ని ప్రభావితం చేసినటువంటి వైజ్ఞానిక విద్యకి ఆధారభూతమైనటువంటి వ్యక్తులను మీరు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఓ న్యూటన్, ఓ ఐన్స్టీన్, ఓ ఫ్యారడే, అసలు ఈ ముగ్గురు చాలనిపిస్తున్నారు. ఈ ముగ్గురు చెప్పినటువంటి విషయాలే ఈనాడు విద్యలో చాలా ప్రముఖ పాత్ర వహించి, వీళ్ళు ఏం చేసేవారు, వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలను ఎగ్జిబిట్ చేసేవారు. ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే చిన్నపిల్లలు, ఇప్పుడు చూసారా సైన్స్ ఫెయిర్ అది జరుగుతూ ఉంటే చిన్నపిల్లలు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ డిమాన్స్ట్రేషన్కి పెడతారు. అక్కడ మిగతా వాళ్ళందరూ చూసి ఓహో ఆహా అంటారు. అలాగే డిమాన్స్ట్రేట్ చేసేవారు అంతే వాళ్ళు. అది విద్యా విధానంలో లేదు ఆ సైన్స్ అప్పటికి. కానీ వాళ్ళు డిమాన్స్ట్రేట్ చేసి 10 మందికి ఆ విషయాన్ని చెప్పి, ఈ విషయం ఏదో కొత్తగా ఉంది, ఏమిటి అక్కడ కొత్తతనం, ఎప్పుడూ మనిషికి కావాల్సింది కొత్త రకమైనటువంటి శక్తిని ఉపయోగించుకునేటటువంటి జ్ఞానం కావాలి. అది ఇప్పుడు గుర్తుంచుకోండి, విద్య అనే పేరుతో మనం ఏం చదువుతున్నామో అది మీకు ఒక శక్తి ఇస్తుంది. సైంటిఫిక్ ఇదే కాదు, కామర్స్, కామర్స్ వ్యాపారం అది కూడా ఒక మహావిద్య. ఇంకేత ధనం అనేటటువంటి శక్తి వాళ్ళ చేతుల్లో కదులుతూ ఉంటుంది. పాలిటిక్స్, దేశాలను తారుమారు చేసేటటువంటి శక్తి, ఒక దేశపు ప్రజానీకం యొక్క భవితవ్యత మొత్తము ఆ ఒక్క వ్యక్తి చేతిలో ఉంటుంది. ఎంత శక్తి ఊహించుకోండి. అది గాంధీ గారు ఒక సంతకం పెడితే మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన సంతకానికి విలువ ఇచ్చి గాంధీ ఇర్విన్ ఫ్యాక్ట్ అని, అది మంచి జరిగిందా చెడుకు జరిగిందా దాని గురించి నేను మాట్లాడటంలే. ఎవరు రైటో ఎవరు తప్పో అనేది అప్పుడు తెలీదు, జరిగిపోయిన తర్వాత చాలా రకాల విశ్లేషణలు చేస్తారు, అనాలిసిస్లు చేస్తారు. మంచి చెడుల గురించి నేను మాట్లాడటంలే. నేను మాట్లాడేది ఏంటి అంటే, ఒక వ్యక్తి యొక్క సంతకానికి అంత శక్తి ఎలా వచ్చింది దాని గురించి మాట్లాడుతున్నాను. ఓ ప్రైమ్ మినిస్టరు, ఓ ప్రెసిడెంట్ ఓ దేశానికి వెళ్ళిపోతాడు. ఈనాటి నుంచి ఈ 2 దేశాల మధ్య ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, చెప్పుకుంటాను కదా. ఒక వ్యక్తి ఇన్ని కోట్ల మంది వ్యక్తుల తరఫున ఒక వ్యక్తి నిర్ణయం చేస్తాడు. మీరు అనొచ్చు మేమే అతనికి ఆ నిర్ణయాధికారం ఇచ్చాము అని, ఇది వేరే విషయం. ఎందుకు ఇచ్చాము, అర్థమవుతుందా అంటే ఏంటి అక్కడ పాలిటిక్స్ లో ఉన్నది విచిత్రమైనటువంటి శక్తి. మీరు దాన్ని గమనించుకోవటంలే. ఎలక్ట్రిసిటీ శక్తి అనుకుంటున్నారు తప్ప, నేను MBBS చదవలేదు, నేను ఇంజనీరింగ్ కాలేదు అని ఏడుపులు ఏడుస్తున్నారు తప్ప, అసలు ఇంజనీరింగ్ దాన్ని కూడా కంట్రోల్ చేసేటటువంటి ధనశక్తి జనశక్తి అది కూడా ఒక శక్తే. ఎలక్ట్రిసిటీ ఎలాంటి శక్తో, కాంతి ఏ విధమైనటువంటి శక్తో, ఆ శక్తి నియమాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలా విచిత్రంగా జనాలను ప్రభావితం చేయగలుగుతారు. మా తాతగారు చెప్తూ ఉండేవారు అప్పుడు, ఆయన కొత్తగా రేడియో కొన్నాట, ఇంత పెద్ద సెట్ ఉండేది, ఆ రేడియోని ఆపరేట్ చేయడానికి ఒక జనరేటర్ పెట్టారు ఆ కాలంలో ఆయన. హిట్లర్ మాట్లాడితే జర్మనీలో సైన్స్కి ప్రపంచానికి తిరుమల సెంటర్ కాబోతోంది అని నమ్మే వాళ్లే దాన్ని పట్టుకోకపోతే అసలు తెలియని వాళ్ళు ఏం పట్టుకుంటారు? సైన్స్ లో కూడా ఆ సబ్జెక్ట్ లో వాడు ఎక్స్పర్ట్ అవుతేనే ఆ ఫీల్డ్ లో రీసెర్చ్ చేయగలడు. అంతేత స్పిరిచువల్ ఫీల్డ్ లో తిరుమల ప్రపంచానికే కాకుండా వీరబ్రహ్మం గారు వాళ్ల కొటేషన్స్ లో ఇక్కడి నుంచే 12 అడుగులు పొడుగున్న వాళ్ల చేతులతో తెల్ల గుర్రాల మీద కత్తి పట్టుకుని అనేక మంది వీరాది వీరులు ప్రపంచం మీదకి వస్తారు అనేటటువంటి ఒక సింబాలిజం ఉంది. అన్నిటికంటే తమాషా ఏంటంటే బైబిల్లో ఆ సింబాలిజం రిపీట్ అయ్యింది. కానీ బైబిల్ చదివే వాళ్ళు ఇది చదవరు, ఇది చదివిన వాళ్ళు బైబిల్ చదవరు, దిద్దరు కొట్టుకుని చస్తున్నారు. సేమ్ సింబాలిజం, తెల్ల గుర్రం మీద పొడవాటి కత్తులు పెట్టుకుని 12 అడుగులు వెట్టులు. భాగవతము 12 రాసుల గురించి చెప్తుంది, 12 స్కందాల గురించి చెప్తుంది. రాశి చక్రము శంకరాచార్య వారి ప్రకారము మానవ శరీరాన్ని కంప్లీట్ గా చెప్తుంది. ఈ సింబాలిజం ని మీరు మనసులో ఉంచుకుని బ్యాక్గ్రౌండ్ లో ఒక 5 నిమిషాలు కూర్చోండి. లెట్ ఇట్ డిసెండ్. మీరు ఏమీ ఊహించుకోవద్దు. మీరు ఊహించుకున్నారంటే అది డిసెండ్ కాదు, మీకే తెలిసిపోతే ఏమవుతుంది? మీకు ఆల్రెడీ తెలిసి ఉన్నదే మీకు తెలుస్తుంది తప్ప కొత్తది తెలియదు. అంతేత డోంట్ ట్రై టు యాంటిసిపేట్. ఏమీ యాంటిసిపేట్ చేయకండి, ఖాళీగా కూర్చోండి 5 నిమిషాలు. ఆర్పి వచ్చేస్తే మరి ఇందాక నేను చెప్పిన సాధన చేయండి. ఏం చెప్పాను నేను? మీరు ఖాళీగా ఉండి యూనివర్సల్ మైండ్ అంటే మనం ఎవరినైతే భగవంతుడు అని అనుకుంటున్నాము అతను ఏమి మీకు చెప్పదలుచుకున్నాడో అది వినటానికి ప్రయత్నం చేయండి. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి, అది ధ్యానం. అంటే మీకు కావాల్సిన ఆయనకి చెప్పటం కాదు, ఆయన చెప్పింది మనం వింటాం. ధ్యానం అంటే ప్రార్థన వేరు. ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా అడగాలి. నేను ధ్యానం గురించి మాట్లాడుతున్నాను. ధ్యానము అంటే నువ్వు చెప్పు, అది నేను చేస్తాను. గత కొన్ని కోట్ల సంవత్సరాల బట్టి ఎప్పుడో ఒక ఖనిజ చేతనత్వంగా మొదలైన మన యాత్ర ఈనాడు మానవ శరీరధారిగా మనని మార్చింది. ఈ మానవ శరీర మనకి లభించటంలో మన పాత్ర ఏమీ లేదు, మనం కోరుకోనూ లేదు. ప్రకృతి యొక్క పరిణామక్రమములో ఆ మార్పు చోటు చేసుకుంది. ఇది మీ యొక్క అంతరాత్మ మీకు చెప్తోన్నట్టు భావించుకుని వినండి. ఈనాడు ఇక్కడ సమావేశమైనటువంటి మనము మానవ శరీరధారులలో చాలా అదృష్టవంతులం. ఎందుకంటే చాలా మంది కోటీశ్వరులు ఉండొచ్చు, ప్రెసిడెంట్లు, మిలిటరీ జనరల్స్, రకరకాల క్షేత్రాలలో అతి ఉచ్చ స్థానాన్ని పొందినటువంటి వ్యక్తులు ఉండవచ్చు, కానీ వారికి పరిణామక్రమము ఒకటి ఉన్నదని, ఆ పరిణామక్రమములో భాగముగా మానవ శరీరం లభిస్తుందని, లభించినటువంటి ఈ మానవ శరీరాన్ని పరిణామక్రమానికి ఉపయోగించుకుంటేనే ఏవైనా సత్ఫలితాలు ఉంటాయి తప్ప మిగతా దేనికి మీరు ఉపయోగించుకున్నా కూడా అది మూర్ఖత్వమే అనేటటువంటిది సిద్ధాంతపరంగా మనకు అర్థమైంది. అందులో డౌట్ లేదు. మనం ఎంత ఆచరించగలుగుతున్నాము, మనము ఎంత చేయగలుగుతున్నాము, మాస్టర్ చాలా సంవత్సరాల బట్టి మేము చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఏమీ జరగటం లేదు అంటే, కోట్లాది కోట్ల సంవత్సరాలలో ఓ 500 సంవత్సరాలకి లెక్కలేదు. మన పరిణామక్రమము మానవ శరీరధారిగా ఉన్నటువంటి పరిణామక్రమములో మీరు ఇది తెలుసుకున్నాక, ఏది తెలుసుకున్నాక, ఒక పరిణామక్రమం ఉన్నదని, ఆ పరిణామక్రమములో భాగంగానే ఖనిజ జగత్తు నుంచి ఈనాడు మనము మానవ శరీరధారులమయ్యాము, ఈ మార్పు రావటానికి కొన్ని కోట్ల 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 సంవత్సరాలు పట్టింది అన్నది అర్థమైంది మనకి. గందరగోళం ఎక్కడ పడుతున్నాము అంటే, మనం మానవ జీవితంలో రఫ్గా మనం అనుకుంటే ఓ 70 ఏళ్ళు బతుకుతాం, 75 ఏళ్ళు బతుకుతాం, అందులో ఓ 20 ఏళ్ళు మనం తీసేయవచ్చు. ఇది అవగాహన రావటానికి పట్టవచ్చు మనకి. కొంతమందికి 35 ఏళ్ళు వచ్చాక, 40 ఏళ్ళు వచ్చాక అర్థమవుతుంది. ఇంకెంత మిగులుతుంది వాడికి? ఓ 30 ఏళ్ళు మిగులుతుంది. కోట్లాది కోట్ల సంవత్సరాలలో 30 ఏళ్ళంటే ఎంత లెక్కలేదు అసలు. అది చాలా నగణ్యమైన, లెక్కలోకి తీసుకోవలసినంత పరిణామం కాదు అది. 1000 ఏళ్ళు 2000 సంవత్సరాలు గడిస్తే ఏదోలే చాలా టైం అయిపోయింది మాకేం రాలేదు అని మీరు బాధపడవచ్చు. అంచేత మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినా, జ్వాలాకుల మహర్షి చెప్పినా, ఇంకా ఏ మహర్షి చెప్పినా, మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అనేటటువంటి మాట మీరు బలహీనులవటానికి, అయ్యో టైం అయిపోయిందని బాధపడటానికి చెప్పే మాట కాదు అది. ఏ ఉద్దేశంలో చెప్తున్నారు వాళ్ళు? ఒకసారి పరిణామక్రమములో పాలు పంచుకోవటమే మానవ జీవిత లక్ష్యము అని తెలిసాక మీ సంపూర్ణ శక్తి ఆ పరిణామక్రమాన్ని తెలుసుకోవటానికి వినియోగించకపోతే అది తప్పు అంటున్నారు. అర్థమవుతుందా? అది ఎంత తొందరగా మీరు నేర్చుకుంటారు అన్నది ఇంపార్టెంట్ కాదు. ప్రశ్న ఏంటంటే, పరిణామక్రమము నేర్చుకోవాలి. ఒక రోజు అయిపోయింది, ఈ రోజు నేను పరిణామక్రమం గురించి కనీసం ఒక అక్షరం అయినా చదివాను అనేటటువంటి భావం ఉంటే చాలు. అది గుర్తుంచుకోండి. గురువుల యొక్క ఇంకొక విశేషమైనటువంటి సందేశం ఏమిటి అంటే, ఈ పరిణామక్రమాన్ని గురించి తెలుసుకోవలసినటువంటి వ్యక్తులు ధ్యానములో నిష్ణాతులై ఉండాలి. ధ్యానములో నిష్ణాతులు అయి ఉన్నవాళ్ళు మాత్రమే పరిణామక్రమములో సక్రియమైనటువంటి పాలు పంచుకోగలరు. యాక్టివ్ రోల్, ఒక పాజిటివ్ గా కానీ, డెవలప్మెంటల్ గా కానీ, పక్కవాడికి హెల్ప్ చేయటానికి కానీ, ముందు మీకు పరిణామక్రమం బాగా తెలియాలి. ఎందుకు తెలియాలి? సిలబస్ తెలిస్తే ఆ సిలబస్ లో మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఎక్కడ చాలా పెద్ద తప్పు చేస్తున్నాయి అంటే, పరిణామ క్రమములో నువ్వు ఎక్కడున్నాయో తెలుసుకునేటటువంటి విధానం చెప్పటం లేదు. దానివల్ల ఏం కూడా అవుతోంది, మీకు కష్టం రూపంలో కానీ బాధ రూపంలో కానీ పరిణామానికి ఉపయోగపడేటటువంటి స్టెప్స్ వేసుకోవటానికి కావలసిన పరిస్థితులు కల్పిస్తే అవి మాకు వద్దు, ఈ కష్టాలు మాకు వద్దు, ఈ బాధను మేము పడలేము అని పిచ్చి వాళ్ళలాగా మన కాళ్ళ మీద మనమే గొడ్డలు వేటు వేసుకుంటున్నాము. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. కానీ మరి మీరు కష్టపడుతూనే ఉండాలా? నేను కష్టపడుతూనే ఉండమని చెప్పటం లేదు. నేను చెప్పేది కష్టాలు మీకు పరిణామ క్రమములో ఏం నేర్చుకోవటానికి వచ్చాయి అన్నది మీకు తెలిస్తే ఆ కష్టాలు పోతాయి. రేపు కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ టెస్ట్ పెడతాను అన్నాడు అనుకోండి, ఆ రోజు రాత్రి మీరు చదవలసిన సబ్జెక్ట్ ఏంటి? ఫిజిక్స్. కాదు, నేను కెమిస్ట్రీ చదువుతాను, జువాలజీ చదువుతాను, లేకపోతే మ్యాథమెటిక్స్ చేసుకుంటాను, నాకేంటో ఇవాళ ఫిజిక్స్ చదవాలని లేదు అన్నారనుకోండి, ఏమవుతారు? అదే నేను చేసేది. మీకు వచ్చేటటువంటి కష్టము, మీరు ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా పరిణామ క్రమంలో మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి ప్రకృతి ఇచ్చినటువంటి కండిషను. నేచర్ కెనాట్ బి రాంగ్, ప్రకృతి తప్పు చేయదు, అది అర్థం చేసుకోండి. మొత్తము సైన్స్ ఈ ఒక్క దాని మీద ఆధారపడింది, నేచర్ ఈజ్ నాట్ రాంగ్. మనం చేసిన ప్రయోగాల్లో తప్పుంది, ఆ తప్పుని సవరించుకుంటే నేచర్ దాన్ని కరెక్ట్ చేసేస్తుంది, అదేగా సైన్స్ చెప్పేది. అంతే తప్ప సైంటిస్ట్ నేను ఎక్స్పెరిమెంట్ చేశాను అది రైట్ అండు. రైట్ అని ఎవరు చెప్పాలి? ప్రకృతి చెప్పాలి, నేచర్ చెప్పాలి. అర్థమవుతోంది కదా అందరికీ? అదే అర్థం చేసుకోవాలి మీరు. ఈనాడు ఈ చెట్టు కింద మీరు వింటున్నటువంటి మీరు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తే రాబోయే 2-3 ఏళ్లలో వీడికి లెక్కలు రావు. అమ్మా తల్లి, మీ వాడికి నేను లెక్కలు నేర్పలేను, వీడి చేత ఓ పచారీ షాప్ పెట్టించుకో నీ అరుగు మీద, ఇంటి అరుగు మీద అంటే ఆవిడ ఎవరినో బతిమాలుకుని ఆ లెక్కలు రానటువంటి దద్దమ్మని పేటెంట్స్ ఆఫీసులో ఉత్తరాలు వస్తే ఆ ఉత్తరాలు లెక్క రాసేటటువంటి ఎంట్రీ, క్లర్క్ అనే పేరు తప్ప ఆ క్లర్క్ పేరేంటి, పని ఏంటి అంటే ఉత్తరాలు వస్తే ఈ ఉత్తరం ఫలానా అడ్రస్ నుంచి ఫలానా వాడికి వచ్చింది అని నోట్ చేయాలి రిజిస్టర్లో. ఆ ఉద్యోగము చాలా కష్టపడిపించింది, కానీ అతను ప్రకృతి యొక్క ఒక నియమాన్ని కనుక్కున్నాడు, ఐన్స్టీన్ గా ప్రసిద్ధి చెందాడు. చదువురాని దద్దమ్మ ఆనాటి గురువుల దృష్టిలో, టీచర్స్ దృష్టిలో ఏంటి, వాడు పచారీ షాప్ పెట్టుకోవాలి, వాడి అమ్మ కష్టపడి ఏం ఉద్యోగం ఇప్పించింది వాడికి, పోస్ట్ మ్యాన్ ఏదైనా ఉత్తరం తెస్తే ఎంట్రీ, అదే ఆయన చేసే ఉద్యోగం. అంతకంటే పెద్ద చదువు లేని చదవలే, పేటెంట్ ఆఫీసులో క్లర్క్ ఆయన. కానీ ఎప్పుడైతే ప్రకృతి రహస్యాన్ని పట్టుకోవటానికి రెడీ అయ్యాడో పెద్ద సైంటిస్ట్ అయిపోయాడు, ఇప్పటికే ఆయన పేరు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాగే ఈ 2-3 ఏళ్లలో మీరు నిజంగా తీవ్రమైన ప్రయత్నం చేస్తే, ఏమో ఐన్స్టీన్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటారేమో మీరు, కానీ ప్రయత్నం లోపం ఉంటే ఆవిడ ఏం చేయలేడు. కానీ ఐన్స్టీన్ ఐన్స్టీన్ అవటానికి ఉద్యోగం మానుకోలేదు. నాకు తెలిసి ఆయన విశేషమైనటువంటి కష్టాలు పడలేదు. ఏం చేశాడు అంటే స్వాధ్యాయం చేశాడు. తోచదు కనుక వచ్చే ఉత్తరాలు పోస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? పోస్ట్ వచ్చినప్పుడు వచ్చే 20-30 ఉత్తరాలు రాసేవాడు. రాసాక ఇంక సాయంత్రం వరకు ఏం చేస్తాడు? గోల్డ్ గిల్లు గుంత కూర్చోవాలి. ఆ పని చేయకుండా అతను చేసింది ఏంటంటే ఆ ఉత్తరాలను తీసి చదివేవాడు. ఆ ఉత్తరాలు సైన్స్ కి సంబంధించిన ఉత్తరాలు, పేటెంట్ ఆఫీసులో పనిచేసేవాడు కదా, పేటెంట్ ఆఫీసులో పనిచేసేవాడు కనుక వాళ్ళ సైంటిఫిక్ రీసెర్చ్ ని వాళ్ళు దరఖాస్తు పెట్టుకునేవారు, మేము ఇది కనిపెట్టామండి, ఇలా కనిపెట్టాము, మేము ఇలా చేస్తున్నాము, దానికి పేటెంట్ కావాలి మాకు అని. చదివి 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 అద్భుతమైన తెలివితేటలు ఉన్న వ్యక్తి కాదు. వాళ్ళ గురువుల దృష్టిలో అతను దేనికి పనికొస్తాడు? కాయగూరలు అమ్ముకోవడానికి పనికొస్తాడు. మీరు ఖచ్చితంగా అంతకంటే గొప్పవాళ్లే. మీరు కాయగూరలు అమ్ముకోవటం లేదు, మిమ్మల్ని ఎవరు మీరు కాయగూరలు అమ్ముకునే మానసిక స్థితిలో ఉన్నారని ఎవరు అంటలేదు. కానీ మీరు చేయవలసిన పని ఏంటి అంటే స్వాధ్యాయం, పరిణామ క్రమం తెలుసుకోవటానికి ఏదో ఒక పుస్తకం చెప్పేయండి మాస్టారు అంటారు. ఫిజిక్స్ లో బాగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళని అడిగితే క్లాస్ నోట్స్ కాకుండా అతను ట్యూషన్కి వెళ్తాడు, ఇతర టీచర్లు చెప్పిన నోట్స్ చదువుతాడు, అవంతా కలిపి వేరే నోట్స్ రాసుకుంటాడు. మరి మీరు కూడా ఈ పరిణామ క్రమాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? నో రెస్పాన్స్, స్వాధ్యాయం చేసుకోవాలి, బాగా చదవాలి. మాకు చదవటానికి టైం లేదు మాస్టారు, టైం వచ్చినప్పుడు మళ్ళా కలుసుకుందాం. ఏ జన్మలోనూ మళ్ళీ టైం వస్తే, కానీ అప్పుడు నేనుండను, నా బదులు ఇంకో లెక్చరర్ ఉంటాడు. ఇప్పుడు నేను విఆర్ఎస్ తీసుకున్నాను, మా కాలేజీలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంక మీకు ఎవడు దొరుకుతాడరా, కెమిస్ట్రీ ఎవడు చెప్తాడరా అన్ను నేను అంటానా? అంటే ఏమవుతుంది? నేను పరమ మూర్ఖుడు అవుతాను. అంచేత సమ్ అదర్ టీచర్ విల్ కమ్ అండ్ టెల్. కానీ నా బ్యాచులర్ స్టూడెంట్స్ అందరూ పాస్ అయిపోతే నేను చాలా ఆనందిస్తాను కదా. వాళ్ళు ఫెయిల్ అయ్యారనుకోండి, బాధపడతాను, కానీ నేను నిజమైన బాధ కాదు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఆనందం మాత్రం నిజమైన ఆనందమే. అంతేగా, వాళ్ళ స్టూడెంట్స్లో అవునా కదా, ఓ లెక్చరర్ పాఠం చెప్తే వాళ్ళ బ్యాచ్లో వాళ్ళందరికీ బాగా మార్కులు వచ్చాయంటే నిజంగానే ఆనందిస్తాడు, మార్కులు రాకపోతే బాధపడతాడు, కానీ దాని తర్వాత ఏం గుర్తుంచుకోడు. ఇది దేని గురించి చెప్తూ చెప్తున్నాను నేను? విశుద్ధి చక్రం గురించి మాట్లాడుతూ చెప్తున్నాను నేను. విశుద్ధి చక్రము అంటే మాటలు, వాక్ శక్తి, పుస్తకాలు, స్వాధ్యాయము, గురువులు, శిష్యులు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఇచ్చేటటువంటి జ్ఞానము, ఇదంతా కూడా వాక్ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ వాక్ శక్తిని ఉపయోగించుకునేటటువంటి విశేషమైనటువంటి సాధన మనము ఈ పూర్ణిమ మెడిటేషన్ లో చేస్తాం. పూర్ణిమ రేపు అనుకుంటా, రేపు ఎన్ని గంటలకి? రేపు మధ్యాహ్నం రాత్రి, ఇది వీలవుతే రాత్రి చేస్తాం, లేకపోతే మధ్యాహ్నం 3 గంటలకు పెట్టుకుంటాను రేపు. అది చూద్దాం మనం, ఈ దర్శనానికి వెళ్లేవాళ్ళు వచ్చేవాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది అది. అంచేత ఈ పూర్ణిమ మెడిటేషన్ లో మీరు చాలా ముఖ్యంగా నేర్చుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఇతర గురువులు ఏం మాట్లాడుతున్నా వాడు ఎంత గొప్పవాడైనా దయచేసి వాడిని మీద ఆత్మాహుతి దళ సభ్యుడు ఉండైనా పంపించేయండి. వాళ్ళని ఏం చేయాలి మనం? బ్లాస్ చేసేద్దాం. పరిణామ క్రమం గురించి చెప్పనటువంటి గురువులు, పాత పడిపోయిన గురువులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదనమాట వాళ్ళు, సివిల్ ఇంజనీర్స్ అనమాట. కానీ సివిల్ ఇంజనీరింగ్ మంచిదే, పనికిరాని ఇంజనీరింగ్ ఏదైనా చెప్పమ్మా? ఏం లేదు, మరి ఏం చేస్తాం. కానీ ఈ గురువులు మాత్రం పనికిరాని గురువులే. ఎవరైతే మీకు ఈ పరిణామ క్రమం ఒకటి ఉన్నది, దాని ప్రకారము మీరు నడుచుకోకపోతే మీరు ఎందుకు పనికిరారు అనే మాట స్పష్టంగా చెప్పకపోతే ఆ గురువు మీకు ఉపయోగపడ్డు. మీరు మాత్రం గురువుకి గ్యారంటీగా ఉపయోగపడతారు, అంతే కదా. కానీ ఆ గురువు మాత్రం మీకు ఉపయోగపడ్డు. అంచేత కాస్త జాగ్రత్తగా అవగాహనతో ఈ మాటలు గుర్తుంచుకుని దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు పరిణామ క్రమంలో ఎక్కడున్నారో మీకు తెలియకపోతే మీరు చేస్తున్న ఏ సాధన కూడా మీకు కరెక్ట్ ఫలితాలు ఇవ్వదు. ఎందుకంటే మీరు ఎక్కడున్నారో మీకు తెలియాలి నేచర్లో. ఇది తెలుసుకోవటానికి షార్ట్ కట్ లేదు. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, అయితే మాస్టర్ మీరు చెప్పేయచ్చు కదా అని. చెప్పలేము. అది ఎంత భయంకరమైనటువంటి గురు శిష్య సంబంధం అంటే భయంకరమైన మాట తెలిసి వాడుతుందని. కృష్ణుడు లాంటి అతి గొప్ప పరిపూర్ణ అవతారము, అర్జునుడు లాంటి గొప్ప తపస్వి అయినటువంటి శిష్యుణ్ణి కూడా అంచనా వేయలేకపోయింది. ఇంకా అసలు మనం అంచనా వేయాల్సిన అవసరం ఏం లేదు. అసలు మనం ఆ చుట్టుపక్కల ఎక్కడా లేవు. చుట్టుపక్కలకి రమ్మని పిలుస్తున్నాను నేను. దీన్ని అనిబెస్ అంటే ఇన్ ది ఔటర్ కోర్ట్ అని ఒక పుస్తకం రాసింది. ఔటర్ కోర్ట్ అంటే ఏంటి అంటే, ఒక పెద్ద యూనివర్సిటీ ఉంటే యూనివర్సిటీ లోపల క్లాసెస్ అవి ఏమి ఉంటే దాని చుట్టూరా ఒక ప్రహరీ గోడ ఉంటుంది. ఆ ప్రహరీ గోడ అవతల రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. సాధారణంగా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో మనకి డైరెక్ట్ ఎంట్రీ ఉండదు యూనివర్సిటీ ఏరియాకి, యూనివర్సిటీ బయట ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే అసలు ఆ ఊళ్ళోనే ఉండదు, ఇంకో చోట ఎక్కడో ఉంటుంది. దాన్ని రిసెప్షన్ ఆఫీస్ అంటే అప్లికేషన్ ఫామ్ చేయటం, నింపటం, ఇచ్చేయటం అంటే ఆస్కింగ్ ఫర్ అడ్మిషన్. అంతేత మనం అందరం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఇదేదో చాలా మంచి కోర్సు ఉందిట, ఇదేదో బాగుందిట అని గత 22 సంవత్సరాలుగా బయట తిరుగుతున్నాం అనమాట. అప్లై చేద్దామా వద్దా, అప్లై చేసేసాం. చేసేసాక ఏంటి, ఇప్పుడు కాదులేండి తర్వాత వస్తామని వెళ్ళిపోతున్నారు. ఇంచేత మీ అప్లికేషన్ ఫర్వర్డ్ అయిందో లేదో, ఫర్వర్డ్ అయ్యాక మీకు సీట్ వచ్చిందో లేదో నన్ను కాదు అడగాల్సింది. సీట్ వస్తే మీకు గ్యారంటీగా తెలిసిపోతుంది. ఇంచేత ఏమొస్తుంది మీకు, వస్తుంది గ్యారంటీగా అడ్మిషన్ లెటర్ వస్తుంది. ఇవాళే నాకు లెటర్ గురించి చెప్పేదా సెన్సే గారు, ఒక కుటుంబంలో, అంటే పేర్లు మనకొద్దు, ఒక కుటుంబంలో తనకు తెలిసిన ఒక కుటుంబంలో వాళ్ళకి నచ్చని సంఘటన ఒకటి జరిగింది. అలాంటి సంఘటన ఒకటి జరగబోతోంది అని వాళ్ళకి ఒక వారం ముందే తెలిసింది ఓ లెటర్ ద్వారా. దాని తర్వాత సంఘటన జరిగి 8 ఏళ్ళు అయిపోయింది. ఖచ్చితంగా ఆ లెటర్ ద్వారా వాళ్ళకి చెప్పింది, మనం కనుక థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్ చదివి ఉంటే, మీలో ఎంతమంది థియోసాఫికల్ సొసైటీ బుక్స్ చదివారు, నువ్వు చదివావు, ఇంకా చేస్తుంది బ్లావెట్స్కి పేరు విన్నారు కదా, బ్లావెట్స్కి పేరు ఎంతమంది విన్నారు, రైట్ గుడ్. ఆవిడ యొక్క మ్యాజిక్ ఏంటంటే, ఆవిడకి ఇలా ఉండి ఇలా మాట్లాడుతూ ఉంటే ఇవాళ వీళ్ళకి ఏం చెప్పాలి అని ఆవిడ అనుకుంటే ఓ ఉత్తరం ఆవిడ చేతిలో పడేది, అందులో ఏం చెప్పాలో రాసి ఉండేది, అదే ఆవిడ చెప్పేసేది. సీక్రెట్ డాక్టరీన్ మొదటి పేజీల్లోనే ఆ ఉత్తరాలు ఫోటోలు ఉన్నాయి. కానీ సీక్రెట్ డాక్టరీన్ బుక్ ఆవిడ కొన్న పేజీలు తిప్పరు, తిప్పినా ఇంట్రొడక్షన్ చదవరు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అటు రైటరు ఇటు పబ్లిషరు ఉత్తినే పేజీలు పెంచేసుకుని అనవసరంగా ఇంట్రొడక్షన్ రాస్తారు. ఎందుకంటే నాకు తెలిసి ఆవిడు ఇంట్రొడక్షన్ చదవడు. అసలు ఆ ఇంట్రొడక్షనే పుస్తకం యొక్క ఆత్మ. ఎప్పుడైనా మీరు ఇంట్రొడక్షనే చదవాలి. ఆ ఇంట్రొడక్షన్లో ఆవిడ రాసుకుని ఆ ఫోటోల యొక్క ఫోటో ఉత్తరాల యొక్క ఫోటో స్టాట్ ఇచ్చింది ఆవిడకి, గురువు నుంచి లభించిన అటువంటి ఉత్తరం అది. అది కానీ ఆ ఉత్తరంలో అంత స్పష్టంగా చెప్పినా, వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలో చెప్పినా వాళ్ళు అలా రెస్పాండ్ అవ్వలేదు. అంతేత మా గురువు చెప్తే రెస్పాండ్ అయిపోయి ఉండేవాళ్ళమే అంటే ఇంకా నేను నమ్మను. నేను అంత స్పష్టంగా ఉత్తరమే రాసి చెప్తే, అంతేత రెస్పాండ్ అవ్వాల్సింది మీరు. పూర్ణిమ నాడు మీ రెస్పాన్స్కి మంచి ఫలితాలు వస్తాయి. ఏ రెస్పాన్స్కి, ఏ ప్రశ్నకి, ఏ ప్రశ్నకి మంచి ఫలితం వస్తుంది, దేనికి అడ్మిషను, అది ఎప్పుడు గుర్తుంచుకోండి. పరిణామ క్రమములో మీరు ఎక్కడున్నారు. దీని తర్వాత క్లాస్ మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత, గదుల్లో సెటిల్ అయిపోయిన తర్వాత సాయంత్రం చెప్పుకుందాం. అందులో ఆ పరిణామ క్రమం గురించి మనం ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, దాంట్లో నాకు తెలిసిన మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి మీరు ఎక్కడున్నారు. సిలబస్ చెప్పేస్తే మీరు ఏం చదువుకున్నారో మీకు తెలుస్తుంది కదా, అర్థమైంది కదా. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కేస్తాం మనం. ఎఫెక్ట్. తికమ్మకగా అనిపించిన అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అది అంత కష్టమైనది కాదు. ఖచ్చితంగా ఇక్కడ 10 నిమిషాలు కూర్చుంటాం మనం, కదలకుండా పూర్తిగా రిలాక్స్ అవ్వండి. తర్వాత నేను చెప్పబోయేదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ధ్యానము అంటే ఏంటో అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో కూర్చుంటే మీరు నిద్రలోకి వెళ్ళకూడదు, మత్తులోకి వెళ్ళకూడదు, ఆవలింతలు రాకూడదు. ఎలా ఉండాలి మీ మానసిక స్థితి? కన్నుల్లోంచి ఎలుక బయటకు వస్తుందేమో, వస్తే దాని మీద దూకి పట్టుకుందాము అనే మానసిక స్థితిలో కదలకుండా పిల్లి ఎలా ఉంటుందో అలాంటి మానసిక స్థితిలో ఉండాలి మీరు. అంటే కంప్లీట్ అటెన్షన్, మత్తులో కాదు మామూలుగా కంటే ఎక్కువ అటెన్షన్ లో ఉండాలి. ఆ కానీ కదలకుండా ఎలకని పట్టుకోవటానికి పిల్లి ఎంత ఏకాగ్రతతో ఎదురు చూస్తూ కదలకుండా ఉంటుందో ఆ ఏకాగ్రత తెచ్చుకోండి. ఖాళీగా కూర్చోవడం కాదు, అవేర్నెస్. అలా ఉంటే ఈ 7 కొండలలో మీ చక్రాలను కదిపేటటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. మీ మానసిక స్థితి అలా ఉండాలి, టోటల్ అవేర్నెస్, రిసీవింగ్. ఆ శక్తిని లాక్కోండి, అదే దిగుతుంది. మీరు చేసేదేం లేదు, అది ఇక్కడ ఉంది. దాని మీద మనస్సు పెట్టరు కనుక అది మీకు లభ్యం అవటం లేదు. స్వ అధిష్టానము అంటే దాని యొక్క అధిష్టానంలోకి మీరు మీ అంతట మీరు ప్రవేశిస్తున్నారు. అది గుర్తుంచుకోండి. మెడిటేటివ్ స్టేట్ లో కంప్లీట్ అవేర్నెస్ ఉండాలి మీకు. నేను చెప్పిన ఉదాహరణ దాన్ని ఇంకా వింతలు చేసుకుని మీ మనస్సును ఆ స్థితిలో పెట్టుకోండి. ఎలక కోసం ఎదురు చూస్తున్న పిల్లిలాగా కదలకుండా, కానీ ఎప్పుడు జంప్ చేయాలన్నా జంప్ చేయటానికి కావలసినటువంటి రెడీనెస్ తో ఆ శక్తిని మీలోకి దిగనివ్వండి. డిఫరెన్స్ ఓంకారాన్ని అర్థం చేసుకోండి. ఒకసారి ఓం అంటున్నాం, ఇంకోసారి ఆ ఉ మా అంటున్నాం. మొదట ఓం, తర్వాత ఆ ఉ మా. మళ్ళీ జాగ్రత్తగా ఓ ఇది స్పిరిచువల్ లైఫ్ కి సెంటరింగ్ అయ్యేటువంటి సౌండ్స్. వినిపిస్తుంది అందరికీ? వినిపిస్తుంది అందరికి? ఇంకేత ఓం అన్నప్పుడు ఫైవ్ సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి. ఏ ఫైవ్ సెంటర్స్ అంటే డయాఫ్రామ్ పైన ఉన్నటువంటి సెంటర్స్. డయాఫ్రామ్ అంటే తెలుసు కదా మీకు, మన కడుపులో ఇంటెస్టైన్స్, లివర్, స్ప్లీన్, దాన్ని లంగ్స్ ని వేరు చేసేటటువంటి మజిల్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మనిషి బతికి ఉండటానికి కారణమైనటువంటి మజిల్ అది. దానికి మరి తెలుగులో ఏమంటారో మీకు?
ఉదర విధానం. ఉదర విధానం,
ఉదర విధానము తెలిసిందా? దేని గురించి చెప్తున్నాను? ఇంకా ఆ మజిల్ మన బాడీలో ఉన్నటువంటి మజిల్స్ లో స్పిరిచువల్ మజిల్ అది. దానినే గరుడు అని కూడా అంటారు. అది ఇలా కిందకి పైకి లేస్తూ ఉంటుంది, దాని మీద మీ లైఫ్ కంటిన్యూ అవుతుంది. డయాఫ్రామ్ ఇలా కిందకి పైకి కదులుతూ ఉంటుంది, అది కదులుతున్నంత వరకు మీకు లైఫ్ ఉంటుంది. అది కదలిక ఎందుకు అవుతుంది అన్నది ఇప్పటికీ సైంటిస్టులకి తెలియదు. ఎందుకు అవుతుందో తెలుసు, కానీ దాని ప్రేరేపణ శక్తి ఎక్కడుంది అన్నది మాత్రం ఇంకా సైంటిస్టులకి తెలియదు. కానీ మన ఋషులు పట్టుకున్నది ఏంటి అంటే ఓం ఆ ఈ సౌండ్ సిస్టమ్ మధ్యలో ఎక్కడో మీకు లింక్ దొరుకుతుంది, దాన్నే మణిపూరకము అనాహతము. కానీ మనం చేస్తున్నటువంటి సాధన కరెక్ట్ గా ఉంది అన్నదానికి పెద్ద నిదర్శనం ఏంటి అంటే, మనం మణిపూరక చక్రం దగ్గర కూర్చోవాలి అనుకున్న చోట ఆటోమేటిక్ గా అగ్నులు వెలుగుతూ వచ్చాయి. మీరు చూశారో గమనించారో లేదు, మనం వెలిగించలే అది. అది దాటి పైకి వచ్చాం అంటే ఎక్కడికి వస్తున్నాం అనమాట, మనం అనాహత చక్రానికి వస్తున్నాం అనమాట. ఈ ట్రాన్సిషన్ స్టేట్ వాక్ శక్తి, విజువలైజేషన్ ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఊహించగలిగేటటువంటి శక్తి మనిషికి తప్ప మిగతా వాటికి ఏం లేదు. కానీ ఊహించటం మనం ఎలా ఊహిస్తాం? దంగ పెట్టుకోవటానికి, బాధపడటానికి ఊహిస్తాం మనం. కానీ ఇక్కడ ఒక ప్రిన్సిపల్ మాత్రం మీరు నోట్ చేసుకోండి. కానీ ఆ ప్రిన్సిపల్ నోట్ చేసేసుకుని దాన్ని పట్టుకుని వెళ్ళాడకండి. ఇంకేదంటే దాన్ని ఇంకా పట్టుకునే అంత స్థాయికి మనం రాలేదు. ఏంటంటే అది, నువ్వు ఏది ఊహిస్తావో అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ స్థితిలో లేదు మన శక్తి. అంచేత నేను అలా అనుకున్నాను కనుక అలా జరిగింది అనుకునే అహంకారాలు తెచ్చుకోకండి, అలాంటి మూర్ఖత్వానికి లోను కాకండి. అదొక ప్రిన్సిపల్ అంతే, అదొక సిద్ధాంతం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏమని ఆ సిద్ధాంతం చెప్తుంది? నీ ఊహలు ఎలా ఉంటాయో అలాంటి పరిస్థితులు నీకు వస్తాయి. అదొక సిద్ధాంతమే అది. కానీ ఆ సిద్ధాంతం ఆచరణలో పెట్టగలగటం ఆధ్యాత్మిక. తెలియకుండా జీవించటం మామూలు జీవితం. అంటే ఒక గురువు వాళ్ళు ఉన్నారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావు, నాకు ఈ కష్టాలు ఉన్నాయి అంటావు. లేదు అంటాడు. లేదు అంటే ఎందుకు అయిపోతుంది అంటే, నువ్వు ఊహించలేనిది ఆయన ఊహించగలుగుతున్నాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చేసాయి, ఇంకా ఈ కష్టాల నుంచి మేము బయట పడలేము అని మనం అనుకుంటాం. కానీ కరెక్ట్గా ఆలోచించి ఊహించగలిగేవాడు, ఆలోచించటం కాదు ఊహించగలిగేవాడు, అసలు ఆ పరిస్థితులు లేవు అని ఊహిస్తాడు. మనందరికీ వర్షం కురుస్తూ ఉంటుంది, క్షితి సై ఆకాశం వైపు చూసి వర్షం లేదు అంటాడు. నువ్వు లేదంటే ఉండదు. కానీ వివేకానంద తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాడు. ఒక క్లాస్ చెప్తున్నాడు ఆయన పతంజలి యోగ సూత్రాలలో. ఇందులో ఈశ్వర ప్రణిధానము అని క్రియాయోగంలో ఒక పార్ట్ వస్తుంది. తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. తపస్సు స్వాధ్యాయం మనం చేయగలం, ఈశ్వర ప్రణిధానము మనం చేయలేం. అంటే ఏంటి? సరెండర్, సమర్పణ. సమర్పణ చేసేసాను అన్నాక మళ్ళీ నీకు నీ కోరికలు అంటూ మిగిలాయనుకో, సమర్పణ లేదుగా. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సమర్పణ చేసేసాము అనేటటువంటి వాళ్ళు ఇంకా వాడిది అంటూ ఏమి ఉండదు. మంచైనా చెడైనా ఏది జరిగినా అంతా వాడిదే. సిద్ధేశ్వరి అలా బతికేవాడు, అర్జునుడు అలా బతికాడు. ఈ ఊహలో ఈశ్వర ప్రణిధానంలో వివేకానంద పతంజలి యోగ సూత్రాలు గురించి చెప్తూ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. ఇప్పుడు 7 కొండలు ఉన్నాయి, మీరు కావాలనుకుంటే మీ ఇంటి పక్కన పెట్టేసుకోవచ్చు, అసంభవం కాదు అది. కానీ ఎంత నమ్మకం కావాలి మీకు దానికి? చాలా ఎక్కువ నమ్మకం కావాలి అని మీరు అంటారు. కానీ క్రైస్ట్ ఏమంటాడు అంటే మస్టర్డ్ సీడ్, మస్టర్డ్ సీడ్ అంటే ఆవగింజంత. ఆవగింజ ఎంత ఉంటుందో తెలుసు కదా, ఆవగింజంత నమ్మకం ఉంటే ఇట్ కెన్ మూవ్ మౌంటైన్స్ అంటాడు. అంటే మనకి ఆవగింజంత కూడా నమ్మకం లేదన్నమాట. ముందు మనం ఎక్కడున్నామో మనకి స్పష్టంగా అర్థం అవుతే అక్కడి నుంచి మనం మన జీవితాన్ని మొదలెట్టగలుగుతాం. అంచేత కొండల్నే కదిపేయగలిగేటటువంటి విశ్వాసం ఆవగింజంత ఉంటే మన పరిస్థితులు మార్చుకోవడానికి ఎంత విశ్వాసం కావాలి? పెద్ద విశ్వాసమే అక్కర్లే అని చెప్తున్నాడు. చెప్తూ ఉంటే ఒక పెద్ద ఆవిడ చాలా రెగ్యులర్గా చర్చికి వెళ్ళి పూజలు అవి చేసేటటువంటి ఒక వృద్ధ మహిళ కూడా విండి మాటలు విన్న తర్వాత రూమ్కి వెళ్ళింది. ఆవిడ రూమ్కి ఏంటంటే సూర్యుడు చాలా ముఖ్యం కదా మనకి, సూర్యోదయం అది చూస్తే చాలా మంచిదని. అన్ఫార్చునేట్గా ఏమైంది అంటే అక్కడ ఆవిడ ఇంటి కిటికీ దగ్గరే ఒక హిల్లక్ ఉంది, ఒక పెద్ద రాయి, కొండ కాదు. ఈవిడ కిటికీ దగ్గరే మిగతా వాళ్ళ కనిపిస్తూనే ఉంటుంది సూర్యోదయం, ఈవిడికి ఒక కొండ రాయి అడ్డొస్తోంది. సరే చెప్పాడు కదా వివేకానంద, ఆయన ఏం చేసింది, కూర్చుంది. తొలగిపోయింది కొండ, కొండ తొలగిపోయింది, కొండ తొలగిపోయింది అని అరగంట సేపు ప్రయత్నం చేసింది. తర్వాత కిటికీ తెరిచింది, కొండ అలాగే ఉంది. ఇప్పుడు తన మనవాడితో చెప్పింది, ఐ న్యూ ఇట్ విల్ బి దేర్ అని. భాషార్థం ఏం చెప్పిందో తన మనవాడికి, నాకు తెలుసు అది అక్కడే ఉంటుంది అని. అంటే ఇవిడ అరగంట సేపు ఏం చేసిందట, మన శ్రద్ధ మన విశ్వాసాలు అలా ఏడుస్తున్నాయి. రిజల్ట్ రాకపోవటానికి కారణం అది. వెంకటేశ్వర స్వామి ఏమీ చేయలేడు, ఏ గురువు ఏమి చేయలేడు. మారవలసినది మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళైనా అబద్ధం చెప్తున్నారు, నువ్వైనా అబద్ధం చెప్తున్నావు. ఏంటి గురువులు చెప్పే అబద్ధం మీ దృష్టిలో? విశ్వాసం ఉంటే మీరు అనుకున్నది జరుగుతుంది అని. మీరు ఒప్పుకోవటం లేదు, జరగటం లేదుగా. లేకపోతే మీరైనా అబద్ధం చెప్తున్నారు మీకు విశ్వాసం ఉంది అని. ఒక పెద్దవాళ్ళు ఏమో అది చెప్తున్నారు, నువ్వేమో ఇది చెప్తున్నావు, ఎవరి మాట నమ్మాలి? అర్థమవుతుంది కదా. అంచేత ఆ అనాహత చక్రం విశ్వాసానికి తప్పుడే ఉండదు. విశ్వాసం ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. అంతే తప్ప విశ్వాసం నువ్వు నమ్ము అని ఎవడైనా అన్నాడు అనుకో, అసలు లేని అనుమానాలు వస్తాయి. అంతే కదా. ఇంకేత మనిషి మనిషిని నమ్మని రోజులు వస్తాయి అని గురువులు అది చెప్తే నీ గురించి నా గురించి చెప్పటంలే, అసలు విశ్వాసం లేనటువంటి సమాజం వస్తుంది అని వీరబ్రహ్మం గారు చెప్తే శ్రీరామ్ శర్మ ఆచార్య గారు అసలు దాన్ని ఒక పెద్ద క్రైసిస్ అన్నాడు. ఆస్థ సంకట, ఆస్థ అంటే ఫెయిత్, ఫెయిత్ క్రైసిస్ వచ్చింది. అసలు ఏది నమ్మలేము మనం. నా దగ్గరికి ఒక 5-6 ఏళ్ల కిందట ఒక విచిత్రమైన కేసు వచ్చింది నా బంధువర్గం నుంచి. ఒకవేళ నిద్రపోయేది కాదు, ఎందుకు నిద్రపోయేది కాదు అంటే నిద్రపోతే నేను ఊపిరి పీల్చుకోవటం మర్చిపోతే చచ్చిపోతే అట్ట. మీకు ఎప్పుడైనా వచ్చిందా అనుమానం? ఎందుకు రాలే? ఆవిడకి అనుమానం వచ్చాక అసలు మన అందరికీ కూడా ఈ అనుమానం రావాలి అనిపించింది నాకు. నువ్వు పడుకున్నావు కదా, నిద్రపోయావు, ఊపిరి పీల్చుకోవటం మర్చిపోతే. అంటే ద రియల్ ఫెయిత్ ఈజ్ యువర్ బ్రెత్. అక్కడ ప్రాణాయామంలోకి వెళ్తాం మనం. కానీ ఇప్పుడేం ప్రాణాయామం చేస్తున్నాం, మాస్టర్ 5 సార్లు లెక్క పెట్టి గాలి పీల్చుకున్నాను, ఎంతసేపు ముక్కు వేయాలి అంటాడు. నువ్వు ముక్కు ఎన్నిసార్లు ముక్కు పట్టుకు పెట్టుకున్నా ఫెయిట్ ఏం రాదు. ఇంత ఆ అనాహత చక్రంలో ఆ విశ్వాసం, కాన్ఫిడెన్స్, త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమే. నోట్స్ అంటున్నావు ఆ శ్లోకం. నిజంగా నువ్వు ఒక తల్లి తండ్రికి నీ బాధ్యత చెప్పేసి నాన్న ఫీజు కట్టేయాలి, 2 లక్షల రూపాయలు కావాలి అని వస్తాడు వీడు. ఎందుకంటే తర్వాత వీడు ఏం చేస్తూ ఉంటాడో, ఆడుకుంటూ ఉంటాడు, క్రికెట్ మ్యాచ్ ఉందని ఏదో. లాస్ట్ డేట్ ముందు మళ్ళా నాన్న వాళ్ళ దగ్గరికి వచ్చి, నాయన 2 లక్షలు కట్టాలి, ఆడితే ఎట్టా, కట్టు అని ఇస్తాడు. మళ్ళా వీడు తండ్రి జోలికి వెళ్ళి, నాన్న ఏం చేసావు నా 2 లక్షలు అని అడుగుతావా? మరి ఒకసారి నువ్వు భగవంతుడిని అడిగేశాక మరి ప్రతిరోజు ఎందుకు అడగాలి? నువ్వు ప్రతిరోజు చదవాలా? త్వమేవ మాత పితా గుర్తు చేస్తూ ఉండాలా? ఎక్కడో మన ఆలోచన విధానమే దెబ్బతినేస్తుంది. అందరూ అది చేస్తున్నారు కనుక అదే పూజ అనుకుంటున్నాం మనం, అదే ఉపాసన అనుకుంటున్నాం. చాలా మంది ధ్యానాలు చేసేస్తూ ఉంటారు. ధ్యానం ఎప్పుడు చేయాలి? యమ నియమ ఆసన ప్రాణాయామ తర్వాత ప్రత్యాహార ధారణ, దాని తర్వాత ధ్యానం. స్టెప్స్ అవి. కానీ అందరూ ధ్యానం చేసేస్తూ ఉంటారు. చేయటం తప్పు కాదు. మనకి ధ్యానం చేస్తే ఆ ఫలితాలు రావటం లేదంట మళ్ళా మనం ధ్యానాలు మార్చేస్తూ ఉంటాం. ధ్యానాలు కాదు మార్చాల్సింది. మీరు మార్చాల్సింది ఏంటి? ధ్యానం గురించి అవగాహన. కానీ ధ్యానం గురించి అవగాహన మారటానికి చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ విశ్వాసం మీకు కలగటం. ఈ విశ్వాసం ఉండాలి. నేను మిమ్మల్ని నమ్మిస్తున్నాను మాస్టరు, మీరు అది చెయ్యండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయటం మొదలెట్టాక వాడు, ఆగుడు డాక్టర్ గారు ఇంత బాధ పెడుతుందని నాకు తెలీదు, ఆపేయండి ఆపరేషన్ అన్నావు అనుకో, ఏం చేస్తాడు వాడు? కొంచుకోవడానికి వెళ్ళావు నువ్వు, మొదలెట్టాడు వాడు ఆపరేషన్, ఆపిస్తే ఏమవుతారు? మీరు ఆత్మన్నవాడు ఆపడు. మరి మీరు మోసపోయి వచ్చేసారు ఇక్కడికి, ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను చేయగలిగేది ఏం లేదు, పారిపోదాం మాస్టర్, ఇక నాకు తెలీదు ఇలా అంటారని మీరు. అది ప్రమాదం. అంచేత కళ్ళు మూసుకుని ఒక విశేషమైనటువంటి పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేటటువంటిది త్రిపుటి అంటాం మనం, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ నాలెడ్జ్. అంటే ఏంటి? చూసే చూడబడేది, చూసేవాడు, చూడబడే క్రియ. ఇది అందరికీ అర్థమవుతుంది కదా? ఈ క్రియలో 3 ఉన్నాయి. 1 బ్రెయిన్, 2 మైండ్, 3 సోల్. సోల్ అంటే తెలుసు కదా ఆత్మ. బ్రెయిన్ మస్తిష్కం, ఈ రెండింటికి మధ్య ఉన్న లింక్ మనస్సు. ఈ 3 పాయింట్స్ అర్థమే కదా, ఇది త్రిపుటి. ఈ 3 కలిపి 1 అయిపోతే మీకు ధ్యానం అంటాం. ఈ 3 కలవాలి. ఏ 3 కలవాలి? బ్రెయిన్, మైండ్, సోల్. సోల్ మనకి తెలియదు. వింటున్నాం అదేదో ఉంది, చాలా గొప్పది అది, అదే దానికి అద్భుతమైన శక్తి ఉంది, సర్వజ్ఞత ఉంది, సర్వవ్యాపకత్వం ఉంది, సర్వసమర్థత ఉంది సోలికి అని వింటున్నాం. వింటమే కాదు మనం నిజంగా దాన్ని ఒప్పుకుంటున్నాం కూడా. కానీ అది ఎక్కడుంది, ఎలా ఉంది? ఉంది అంటున్నాం కానీ మనకు దాని స్పర్శ తెలియటం లేదు. కానీ మన బ్రెయిన్, మన మైండ్ ఇవి తెలుసు మనకి కదా. కానీ ప్రస్తుతం ఏం జరుగుతోంది, మన బ్రెయినే వర్క్ చేస్తాం తప్ప మైండ్ వర్క్ చేయటం లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థమైపోతే ధ్యానం అర్థమైపోతుంది మీకు. తర్వాత 5 నిమిషాలు మనం ఇక్కడ ధ్యానం ఆ విధంగా చేద్దాం. ఆ ప్రాసెస్ అర్థం చేసుకోండి. మస్తిష్కంలో కొన్ని ఆలోచనలు వస్తున్నాయి మనకి. నేను చెప్పింది మీరు వింటున్నారు, విన్నది మీకు అర్థమవుతోంది. ఇందువల్ల అర్థమవుతోంది, నేను చెప్పేటటువంటి మాటలకి యొక్క అర్థం మీకు తెలుసు, కానీ ఆ మాటల్ని నేను కూర్చిగా అన్నట్టు మిగతా చోట్ల మీరు వినలేదు. పాయింట్ అర్థమవుతుందా? వాటిలో నేను వాడిన ప్రతి మాట మీరు ఇదివరకు విన్నవే, అవునా? ఇదివరకు విన్నటువంటి ప్రతి మాట, ఆ మాటలన్నిటికీ కొన్ని కొన్ని అర్థాలు ఉన్నాయి. నేను మాట్లాడుతున్నప్పుడు ఏం చేశాను, ఆ మాటలన్నింటినీ కూడా నా మైండ్ లో ఉన్న భావాలను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఆ మాటల్ని ఉపయోగించాను. మాటలు మీవే, చెప్పింది అర్థమవుతుందా? నేను ద బ్రెయిన్ ఈజ్ యువర్స్, బ్రెయిన్ లో ఉన్న మాటలు కూడా మీవే. నేను చేస్తున్నది లేకపోతే మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ చెప్పదలుచుకున్నా, ఫిజిక్స్ చెప్పదలుచుకున్నా, మీరు ఫిజిక్స్ పుస్తకం చదివితే వాడు ఏం చెప్పడానికి ట్రై చేస్తాడు? ఫిజిక్స్ చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఏ భాషలో? మీ బ్రెయిన్ లో ఆల్రెడీ ఉన్న మాటలే ఉపయోగిస్తాడు వాడు. ఒకవేళ మీ బ్రెయిన్ లో లేని మాట ఉపయోగిస్తే మీరు డిక్షనరీ చూడాలి, లేకపోతే మీకు అర్థం కాదు. అంతే కదా, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటల్ని మీరు డిక్షనరీ చూడాల్సిన అవసరం లేదు అంటే అర్థం ఏంటి? ఉన్నదే కదా. కానీ ఏం మారుతుంది? వాటి కూర్పు మారుతుంది. వాటి కూర్పు దేనివల్ల మారుతుంది? నా మనస్సులో ఉన్న భావాలు బట్టి. నేను చెప్పింది మీకు అర్థమైంది అంటే నా మనస్సు మీ మనస్సు ఒకటే కదా. కదా అర్థమైంది ఏం చెప్పాను? నా మనస్సు మీ మనస్సు ఒకటి అయిపోయాయి, కానీ మీ బ్రెయిన్ నా బ్రెయిన్ ఒకటి కాదు. కూర్పు వేరే అయిపోతే మీ బ్రెయినే నా మైండ్ కి స్పందిస్తుంది. బ్రెయిన్ మైండ్ కి తేడా అర్థమైందా మీకు? కష్టమేం లేదు కదా, అర్థమైంది కదా. కానీ నా మైండ్ కి అది స్పందించినట్టే యూనివర్సల్ మైండ్ కి కూడా స్పందించగలదుగా. మైండ్ అంతా ఒకటే కదా. అంచేత మీరేం చేయాలి, మౌనంలోకి వెళ్ళిపోతే ఏ మాటలు మీరు వినకుండా ఉంటే ఏమవుతుంది? యూనివర్సల్ మైండ్కి స్పందిస్తారా? యూనివర్సల్ మైండ్కి స్పందించటం అంటే సోలేగా, అంటే ఆత్మకి స్పందిస్తారు. సింపుల్గా అది చేయాలి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మిగతాది ఏది చేసినా అటు తీసుకెళ్ళటానికి రకరకాలైన ప్రయత్నాలు, ఒక్కొక్కడు ఒక్కొక్క టెక్నిక్ లో మీ మైండ్ పని చేయకుండా ఉండటానికి ట్రై చేస్తాడు. ఇంచేత మీ మైండ్ మీ బ్రెయిన్ ప్రకారం రియాక్ట్ అవుతుంది. కానీ మాటల ద్వారా మనం ఏం చేస్తున్నాం? నా మైండ్ ప్రకారం మీ బ్రెయిన్ రియాక్ట్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకు అర్థమైంది అంటే అర్థం ఏంటి? ఆ అర్థమైన లెవెల్లో మీ మైండ్ నా మైండ్ ఒకటే, వీఆర్ ఆఫ్ ది సేమ్ మైండ్. మాటలు ఆపేసాం అనుకోండి, నేను మాట్లాడటం లేదు, మీరు మాట్లాడటం లేదు, అప్పుడేం మాట్లాడుతుంది? ఖచ్చితంగా యూనివర్సల్ మైండ్ మాట్లాడుతుంది. ప్రాసెస్ అది మెడిటేషన్ లో సదా ఏం చేయాలో అర్థమైంది కదా. 5 మినిట్స్ ఆ యూనివర్సల్ మైండ్ కి మీరు ఓపెన్ అవ్వాలి. అంచేత మెడిటేషన్ అంటే ఖాళీగా కూర్చున్నారంటే యూ వేస్టెడ్ యువర్ టైం. నా మాటలు వినటానికి మీరు ఎంత ఏకాగ్రతతో వింటున్నారో అక్కడి నుంచి రానివ్వండి. దాన్నే వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటాం. అందుకని రైట్, దాన్నే ఏం చెప్తాం? మౌన వ్యాఖ్య, ఎక్స్ప్రెషన్ ఆఫ్ సైలెన్స్. ఇంకా మీరు ఎన్ని హరికథలైనా చెప్పుకోండి. రైట్, క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి. ఒక్కసారి ఓం అని దీర్ఘంగా అంటాం. దాని తర్వాత మళ్ళీ నేను ఓం అనేంత వరకు మీరు కళ్ళు తెరవద్దు. ఓపెన్ యువర్ సెల్ఫ్ టు ది యూనివర్సల్ మైండ్. కళ్ళు మూసేసుకోండి, రిలాక్స్ అవ్వండి. కానీ జాగ్రత్త, మన వెనకాల ముందు చూసుకోండి. ఏంటి ఎవరు? ఓకేనా, కూర్చున్నారా? రైట్, కంఫర్టబుల్ గా కూర్చోండి. Oh.
గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అఖండ మండల పదం దర్శితం తస్మై శ్రీ గురవే నమః.
కళ్ళు మూసుకుని ఇందాక నేను చెప్పినటువంటి ఆ మౌన స్థితిలోకి వెళ్ళిపోండి. కానీ మౌన స్థితి అంటే ఖాళీగా కూర్చోవడం కాదు. నా మాటలు ఎలా వింటున్నారో అలాగా ఆ యూనివర్సల్ మైండ్ చెప్పే మాటలు వినే మూడ్ తెచ్చుకోవాలి మీరు. ఆ మూడ్ ఉంటే వినిపిస్తుంది, ఇది దాన్ని అనహత నాదము అంటాం. అర్థమైంది కదా? ఆ ఫెయిత్ ఉండాలి మీకు, ఆ విశ్వాసం ఉండాలి. నేను వినదలుచుకున్నాను, నాకు వినిపిస్తుంది. ఫెయిత్ అంటే నోట్తో ఉండటం కాదు, మీకు అది లోపల అది నాటుకోవాలి. ఎలా నాటుకోవాలి? నేను ఎప్పుడూ చెప్పేటటువంటి ఒక సంఘటన గుర్తుంచుకోండి. కొత్తగా పెళ్ళైన దంపతులు ఒక ఓడలో వెళ్తున్నారు, తుఫాన్లో ఇరుక్కుంది అది, అంటే మన టైటానిక్ లెవెల్లో ఇరుక్కుంది. అందరూ పరిగెడుతున్నారు ప్రాణభయంతో, కొందరు పరిగెడుతున్నారు, కొందరేమో ఓడలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ని వేధించేస్తున్నారు. ఏంటి, ఏం చేస్తున్నారు మీరు, మమ్మల్ని రక్షించండి, మేము చనిపోబోతున్నాం అని. ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం వాళ్ళ క్యాబిన్ లోనే ఉన్నాడు. ఆయన ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు, ఓల కదులుతోంది కనుక ఇంకా చదువుకోలేక పుస్తకం పక్కన పెట్టాడు. ఇంకా భారీ కోపం వచ్చేసింది, చూడండి వాళ్ళందరూ ఎంత గాభరాపడి పరిగెడుతున్నారు, మీరేం పరిగెట్టడం లేదు, ఇంత ఓడ మునిగిపోయే ప్రమాదం వస్తే మీరు పరిగెట్టాలి కదా, మిగతా వాళ్ళందరూ చూడండి ఎలా పరిగెడుతున్నారు. పరిగెట్టి ఏం చేస్తారు, మిగతా వాళ్ళందరూ పిచ్చివాళ్ళలా పరిగెడుతూ ఉంటే వాళ్ళని నడపటం రాదు. ఓడలో ఉండేటటువంటి మెషిన్స్ ఎలా ఉంటాయో తెలీదు. అందరూ పరిగెడుతున్నారు కనుక మనం పరిగెట్టేస్తూ ఉంటాం. వాళ్ళు ఏదో చదివేస్తున్నారు, వాళ్ళు ఏదో పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు, వాళ్ళు ఏదో ఇల్లు కట్టేసుకుంటున్నారు, వాళ్ళు ఏదో చేసేసుకుంటున్నారు కనుక మనం చేసేసుకుందాం. అలాగా ఆ భార్య వాడిని కోపం పడింది, నేను వెళ్ళి ఏం చేస్తాను అక్కడ, నేను చేయగలిగేది ఏం లేదు అంటే ఆవిడ వినకుండా ఇంకా విసిగించడం మొదలెట్టింది. అప్పుడు దబక్కుని కత్తి తీసి ఇలా పెట్టాడు, ఏంటి పిచ్చివేశాలేకండి కత్తి తీయండి అంది. అదేంటి నీకు భయం వేయలేదా అన్నాడు. మీ చేతిలో కత్తి ఉంటే నాకేంటి భయం, ఎవడైనా గుండా చేతిలో ఉంటే భయపడాలి, కానీ మన కష్టాలు రావటం ఎవరి వల్ల వస్తాయి, భగవంతుడి వల్ల వస్తాయి. భగవంతుడి చేతిలో కత్తి చూసి భయపడాలా, భయపడకూడదా? మరి భయపడితే మనం మూర్ఖులం, విశ్వాసం లేదు, వి డోంట్ హ్యావ్ ఫెయిత్. మా కష్టాలు వచ్చేసింది మరో కష్టాల నుంచి బయటపడేయండి మరో అంటమే మనకి ఫెయిత్ లేదని ప్రూవ్ చేస్తుంది. ఓ పక్క ఏం చెప్తున్నాం మనం, కరుణామయుడు సర్వజ్ఞుడు, మామూలు సర్వజ్ఞుడా అంటే మళ్ళా ప్రేమమయుడు, ప్రేమ సాగరుడు, కరుణా సాగరుడు, ఎన్ని వెధవ మాటలు అంటావో నోడుతో మనం. ఎందుకని వెధవ మాటలు అంటున్నానంటే నువ్వు ఆ మాటకి విలువ లేదు, నీకే విశ్వాసం లేదు ఆ మాట మీద. విశ్వాసం ఉంటే ఏంటి, నువ్వు భయపడవుగా, మరి ఎందుకు కష్టం వచ్చింది, లక్ష్మేన్ ఆ పెట్టిన వాడే అవస్థ వాడిది. అది ఫెయిత్ అంటే. ఆ ఫెయిత్ తో కనుక మనం సైలెంట్ గా కూర్చో విత్ దట్ ఫెయిత్, అంటే ఏంటి నాకు అది ఇచ్చేసే, నాకు ఇది ఇచ్చేసే, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఈ కష్టాలు ఉన్నాయి అంటే ఫెయిత్ లేదుగా నీకు. అర్థమవుతుంది కదా? ఈ మెడిటేషన్ చేస్తున్నావు, ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ప్రార్థన చేయొద్దు, భగవంతుని అడగొద్దు అని నేనేం అంటానులే. కానీ విశుద్ధి చక్రం దగ్గరికి వచ్చాక దాని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఫెయిత్ ఉండాలి. ఈ ఫెయిత్ తో నీకు అన్నీ తెలుసు, అకారణంగా మేము ఇక్కడ వచ్చి కూర్చోవటం లేదు. ఈ ఏడు కొండలు మన బ్రెయిన్ లో ఉన్నటువంటి 7 వెరీ యాక్టివ్ సెంటర్స్ కి సింబాలిజం వహిస్తాయి, తర్వాత చెప్తాను నేను. కానీ ఆ సింబాలిజం అనేది ప్రస్తుతం మనకి తెలియదు. ఉదాహరణకి క్యాన్సర్ కి మందు ఏంటో మనకి తెలియదు ఇప్పుడు. కానీ సైంటిస్టులు ఏం చేస్తున్నారు, మందు కనిపెడుతున్నారు కదా, కానీ ఆ మందు ఏంటో సైంటిస్టులకు తెలియదు. కానీ వాళ్ళు కనిపెట్టగలరు అని మనం నమ్ముతున్నాం. ఇంచేత కంటిన్యూస్ గా వాళ్ళు ఆ మందు కనిపెట్టేంత వరకు దాని మీదే మనసు పెట్టి ఉంటారు, అంతే కదా వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అవి. అంతేత మీరు కళ్ళు మూసుకుని ఇప్పుడు కూర్చున్నప్పుడు లెట్ ద డివైన్ లార్డ్, అందులో మన మామూలు ప్లేస్ లోనే లేటర్ ఇయర్స్ లో ఇది ప్రపంచానికే మార్గదర్శకమైనటువంటి శక్తి కేంద్రంగా మారబోతోంది. అప్పుడు దాని రూపురేఖలు ఎలా ఉంటాయో ఉండవో నాకు తెలియదు. ఇదంతా బుల్డోజర్ పెట్టి తీసి పారేసి ఆ టైంకి కావాల్సినటువంటి టెక్నాలజీతో కొత్త కొత్త బిల్డింగ్స్ రావచ్చు, కొత్త కొత్త ఇవి రావచ్చు. ఈ రూపం మాత్రం గ్యారంటీగా ఉండదు. ఇంచేతంటే ఏ ఇంట్యూషన్ లేని, ఆఖరికి భగవంతుడి మీద నమ్మకం లేనటువంటి వ్యక్తుల ద్వారా కట్టబడిన కట్టడాలు చాలా ఉన్నాయి తిరుమల.